ఏంటి పంచకోశ? పంచకోశాల యొక్క సమగ్రమైనటువంటి జ్ఞానాన్ని గనక తెలుసుకుంటే మనం ఆత్మ దగ్గరికి వెళ్తాం, ఆత్మ సాక్షాత్కారానికి దగ్గర అవుతాం. ఎందుకనంటే ఆత్మ పంచకోశాల చేత కప్పబడింది. పంచకోశాల చేత కప్పబడినటువంటి ఆత్మను మనం తెలుసుకోవడానికి ఆ పంచకోశాలను తొలగిస్తే చాలు. అయితే కోశం అంటే ఏమిటి? కోశం అంటే కత్తిని దాచిపెట్టేటువంటి వర. ఓ చిన్న కత్తిని కూడా ఒక వరలో దాచిపెడతారు, లేదా పెద్ద కత్తిని కూడా వరలో దాచిపెడతారు. కత్తిని దాచిపెట్టేటువంటి వర అని అర్థం. అలాగే మన అసలు స్వరూపమైనటువంటి ఆత్మ అనేటువంటి కత్తిని ఈ ఐదు వరల్లో దాచిపెట్టాం, ఐదు కోశాల్లో దాచిపెట్టాం. కత్తిని మాత్రం ఒక్కదాంట్లోనే దాచిపెడతాం ఒక వరలో. మళ్ళీ ఆ వరం తీసుకెళ్ళి ఇంకో సంచిలో పెడితే పెట్టవచ్చు. మరి ఇక్కడ ఆత్మ అనేటువంటి కత్తిని ఐదు వరల్లో ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అలా మనం ఇక్కడ దాచిపెట్టడం జరిగింది. అంటే ఐదు పొరలు ఆత్మని కప్పి ఉంచింది. ఈ కప్పి ఉంచడమే కాకుండా తానే ఆత్మ అనేటు భ్రాంతిని, తప్పుడు భావాన్ని, తప్పుడు అభిప్రాయాన్ని మనకు కలిగిస్తున్నాయి ఈ పంచకోశాలు. అంటే ఆత్మని కత్తి నేనే ఆత్మని అని అనిపిస్తూ ఉన్నాయి, ఆత్మను మర్చిపోయేటట్టుగా చేస్తున్నాయి. అది ఈ పంచకోశాల పని. అయితే పంచకోశాలంటే నిజంగా ప్రత్యేకంగా వేరే ఏం కాదు, మన మూడు శరీరాలే పంచకోశాలు. మూడు శరీరాలు ఏమిటి? స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. ఈ స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలే ఐదు పంచకోశాలుగా చెప్పబడ్డాయి. పంచకోశాలంటే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, ఐదమయం. ఇందులో మొట్టమొదటి అన్నమయ కోశమే స్థూల శరీరం. ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ మూడు కోశాలు కలిపి సూక్ష్మ శరీరం. చివరిలో ఉన్నటువంటి ఆనందమయ కోశం ఏదైతే ఉందో అది కారణ శరీరం. ఈ ప్రకారంగా ఐదు కోశాలని మూడు శరీరాలుగా విభాగం చేయొచ్చు. ఈ ఐదు కోశాల చేత నిజమైనటువంటి ఆత్మ కప్పబడి ఉండటం వల్ల ఆత్మను మర్చిపోయినటువంటి జీవుడు తప్పుడు దారిలో పడిపోయి ఈ కోశాలే నేను అని అనుకుంటూ సంసారాన్ని, అంటే జనన మరణ రూప సంసారాన్ని పొంది కష్టాలు, బాధలు, దుఃఖాలు, అలజడులు, ఆందోళనలు పడిపోతా ఉన్నాడు. ఎలా పడుతున్నాడు? ఒక నదిలో పడ్డటువంటి పురుగు ప్రవాహ వేగం వల్ల ఒక సుడిగుండంలో నుంచి మరొక సుడిగుండంలోకి పోతూ గిరగిరా తిరుగుతూ ఆయాసాన్ని పొందుతూ ప్రాణాల మీద ఆశ కూడా వదులుకొని ఎలా అయితే బాధపడుతుందో ఆ ప్రకారంగా ఇక్కడ జీవుడు కూడా బాధపడతా ఉన్నాడు. అది ఏమిటి ఆ నది? ఇదిగో ఈ సంసారం అనేటువంటి నది, ఈ జనన మరణ రూప సంసారం అనేటువంటి నది. మరి ఎలా ఉంది పరిష్కారం? ఎలా అంటే ఆ పురుగు అలా ప్రాణాల మీద ఆశ వదులుకొని ఆ ప్రవాహ వేగంలో పడిపోతూ సుడిగుండం నుంచి సుడిగుండానికి గిరగిరా తిరుగుతూ దాటిపోతూ అలా ఉన్నటువంటి ఆ పురుగుని, దాని పూర్వజన్మ సుకృతం కనుక ఏమైనా ఉంటే ఒక దయామయుడు అనేటువంటి పురుషుడు దాన్ని చూచి దాన్ని వెలుపలికి తీసుకొచ్చి ఏ చెట్టు నీడనో దాన్ని కనుక వదిలిపెట్టినట్లయితే దాని బాధలు, దుఃఖాలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మళ్ళీ ప్రాణాల మీద ఆశ కలుగుతుంది, హాయిగా ఆనందంగా ఉంటుంది. అదే ప్రకారంగా తాను కానటువంటి పైకప్పు లాంటి ఈ పంచకోశాలనే తానుగా భావిస్తూ, అంటే ఈ శరీరమే నేనుగా భావిస్తూ అందువల్ల బాధల్ని అనుభవిస్తూ ఈ బాధల్ని పోగొట్టుకోవడానికి అనేకమైనటువంటి వేషాలు వేస్తూ మోసాలు చేసేటువంటి మనుష్యుల్ని, దేవతల్ని, దయ్యాల్ని, భూతాలని, బాబాలని ఆశ్రయిస్తూ వారు తప్పనిసరిగా చేయమని చెప్పేటువంటి సకామ కర్మల్ని, శాంతుల్ని, పరిహారాలని చేస్తూ వాటి ఫలితాలు అనుభవించాలి కనుక ఒక దేహం నుంచి మరొక దేహానికి, ఒక జన్మ నుంచి మరొక జన్మకి ఇలా ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి, ఆ పురుగులాగా ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి ఈ మానవ కీటకానికి తన పూర్వజన్మ విశేషం చేత, తన పూర్వజన్మ పుణ్యం, తన పూర్వజన్మ సుకృత విశేషం చేత ఒక ఆత్మవేత్త, ఒక బ్రహ్మవేత్త, ఒక తత్వదర్శి, ఒక ఆత్మజ్ఞాన సంపన్నుడైనటువంటి గురువు లభించినప్పుడు ఆ సద్గురువుని దురహంకారాన్ని విడిచిపెట్టి సద్బుద్ధితో సవినయంగా సద్బోధని పొందాలి అనేటువంటి తీవ్రమైనటువంటి కాంక్షతో శాస్త్రవిధిని అనుసరించి ఆయన్ని సమీపించి శాస్త్రవిధిని అనుసరించి అంటే తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అన్నట్టుగా, లేదా ముండకోపనిషత్తులో చెప్పినట్టుగా తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చే సమిత్పాణిం శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని అన్నట్టుగా సమీపించి తన నిజస్వరూపమైనటువంటి ఆత్మని ఈ పంచకోశాల నుంచి వేరు చేసి ఆ గురువు చక్కగా బోధిస్తూ ఉన్నప్పుడు పంచకోశాల యొక్క స్వరూపం, అనాత్మ స్వరూపం, క్షేత్రము యొక్క స్వరూపం, ఆత్మస్వరూపం, క్షేత్రజ్ఞుడి యొక్క స్వరూపం, రెండింటినీ కూడా తెలుసుకొని క్షేత్ర క్షేత్రజ్ఞుల్ని, ఆత్మ అనాత్మల్ని రెండింటిని కూడా చక్కగా తెలుసుకొని ఆ రెండింటికి మధ్య ఉన్నటువంటి భేదాన్ని, తేడాన్ని తెలుసుకొని ఈ పంచకోశాలు లేదా ఈ క్షేత్రం నేను కాదు, నేను ఆత్మను అని గ్రహించి పరమానంద రూపమైనటువంటి మోక్షాన్ని ప్రసాదించేటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు పూర్వజన్మ సుకృతం ఉంటే అని చెబుతున్నది శాస్త్రం. ఇదే మానవ కర్తవ్యం. కనుక ఈ పంచకోశ విషయాల్ని, ఈ పంచకోశాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందటం తప్పనిసరి. మరైతే పంచకోశాలంటే ఏంటో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మొట్టమొదటిది అన్నమయ కోశం అన్నారు. ఏమిటి అన్నమయ కోశం అంటే, అన్నరసే నైవ భుక్త్వా అన్నరసే సాభివృద్ధిం ప్రాప్య అన్నరసమయ పృథివ్యాం యద్ విలీయతే సహ అన్నరసమయ కోశః తదేవ స్థూల శరీరం అని పైంగలోపనిషత్తు చెప్తుంది. ఏదైతే అన్నరసం వల్ల పుట్టి అన్నరసం వల్లనే పెరిగి చివరికి అన్నరస రూపమైనటువంటి భూమిలో కలిసిపోతుందో అదే అన్నమయ కోశం, అదే స్థూల శరీరం. ఈ కనిపించేటువంటి స్థూల శరీరం ఏదైతే ఉందో ఇది అన్నరసం వల్ల పుడుతున్నది. అన్నరసం వల్ల పుట్టడం అని అంటే పురుషుడు చేసినటువంటి భోజనం ఏదైతే ఉందో ఆ అన్నరసం వల్ల అది వీర్యంగా మారి స్త్రీతో కలిసినప్పుడు అండం చేరి అది పిండంగా మారి శిశువుగా వృద్ధి చెందుతుంది. అందువల్ల ఇది అన్నరసంతోటే పుడుతున్నది. అంతేకాదు గర్భంలో ఉన్నప్పుడు కూడా అన్నరసం వల్ల పెరుగుతూ ఉంది. గర్భంలో ఉన్న శిశువుకు మనం అన్నం పెడుతున్నామా? ఆహా, కానీ తల్లి తీసుకునేటువంటి ఆహారం ఏదైతే ఉందో ఆహారంలో ఉన్నటువంటి రసభాగం ఆ తల్లి యొక్క గర్భంలో ఉన్నటువంటి బిడ్డకి చేరుతుంది, ప్లసెంటా దాని నుండి. అంటే తల్లి దగ్గర నుంచి ఆ బిడ్డకి చేరుతుంది. అంటే ఈ అన్నరసంతో లోపల ఉన్నటువంటి బిడ్డ పెరుగుతుంది. మరి పుట్టిన తర్వాతనో మళ్ళీ అన్నరసం. అన్నరసం అని అంటే ఏమంటే పుట్టగానే అన్నం కాదు కదా, పాలు కదా. అంటే ఆ పాలు ఎట్టొచ్చినాయి? తల్లి ఆహారం తీసుకోకుండా పాలు వస్తాయా? కాబట్టి మళ్ళీ అన్నరసం వల్ల, ఆ తర్వాత చక్కగా భోజనం చేయటం వల్ల మళ్ళీ చివరి దాకా మరణ సమయం దాకా అలా అంటే అన్నరసం వల్ల పుట్టి అన్నరసం వల్ల పెరిగి మరి చివరికి ఎక్కడికి పోతుంది ఈ దేహం? ఏది పోతుంది? ఈ దేహమే పోయేది. ఈ దేహం ఎక్కడికి పోతుంది? అన్నరూపమైనటువంటి పృథివ్యాం భూమిలోకి పోద్ది. భూమి అన్నరూపమా? అవును, భూమి నుండే మనకు అన్నం వస్తుంది. మనం తినేటువంటి ధాన్యం కానీ, తినేటువంటి ఆకులు కానీ, తినేటువంటి కాయలు కానీ, పండ్లు కానీ అన్నీ కూడా భూమి నుంచి వచ్చాయి. అందువల్ల అన్నరస స్వరూపమైనటువంటిది పృథివీ. కాబట్టి ఇలా వస్తున్నటువంటిది ఏదైతే ఉందో అది అన్నమయ కోశం అన్నారు. దీన్ని అన్నమయ, అన్నంతో కూడినటువంటి, అన్నమయ అంటే అన్నరసంతో కూడినటువంటి. ఎందుకన్నారంటే అన్నంతో పుట్టుద్ది, అన్నంతో పెరుగుద్ది, అన్నరూపంతో అన్నరూపంలో కలిసిపోయింది అది ఈ స్థూల శరీరం. సరే, ఏమండి, మనకైతే అన్నం కానీ రకరకాలైనటువంటి ప్రాణులకి అన్నమా? అన్నీ అన్నమే తింటున్నాయా? తింటల్లా. పాములు మొదలైనటువంటి వాటికి గాలి ఆహారం, చకోర పక్షులకి సూర్యకిరణాలు చంద్రకిరణాలు ఆహారం, చాతక పక్షులకి జలబిందువులు ఆహారం, పావురాళ్ళకి గులకరాళ్ళు ఆహారం, కొన్నింటికి ఆకులాధారం, కొన్ని పురుగులు రకాలైతే ఆకులాధారం, కొన్నిటికి గడ్డి, కొన్నిటికి మట్టి, కొన్నిటికి మాంసం, కొన్నిటికి బియ్యం, కొన్నిటికి గోధుమలు, ఇలా రకరకాలైనటువంటి ఆహారాలు రకరకాలైనటువంటి జీవులకి ఉన్నాయి. మరేది అంత అన్నం కాదు కదంటే, ఏ జీవికి ఏది ఆహారమో అదే అన్నం. అన్నం అంటే అర్థం చేసుకోవాలి కానీ మనం రోజు తినేటువంటి బియ్యంతో తయారైనటువంటి అన్నం అని మనం అర్థం చేసుకోవట్లేదు. ఎవరికి ఏది ఆహారమో అదే అన్నం. కాబట్టి ఆ అన్నంతో ఈ శరీరం, స్థూల శరీరం తయారవుతా ఉంది. అన్నరూపంలోనే ఈ స్థూల శరీరం కలిసిపోతుంది. అందుకని దీన్ని స్థూల శరీరాన్ని అన్నమయ కోశం అన్నారు. ఇక రెండవది ప్రాణమయ కోశం. ఈ అన్నమయ కోశం అనేది అసలు అన్నిటికంటే పైన ఉన్నటువంటి వర, పైన ఉన్నటువంటి వర. ఆ వరలో నుంచి కనుక మళ్ళీ లోపల నుంచి లాగామనుకోండి, ఇప్పుడు వస్తుంది ప్రాణమయ కోశం, ఇంకో వర వస్తుంది. ఇది ప్రాణమయ కోశం. ఏమిటి ప్రాణమయ కోశం అంటే, కర్మేంద్రియై సహా ప్రాణాది పంచకం ప్రాణమయ కోశ. కర్మేంద్రియై సహా, కర్మేంద్రియాలతో సహా ప్రాణాది పంచకం, ఐదు రకాలైనటువంటి ప్రాణాలు, ప్రాణాపాన వ్యాన ఉదాహరణ సమానం అనేటువంటి ఐదు ప్రాణాలు, ఇవన్నీ కలిసి ప్రాణమయ కోశం అన్నారు. అంటే కర్మేంద్రియాలు ఐదు ప్రాణాలు కలిస్తే ప్రాణమయ కోశం. ఇది అన్నమయ కోశం లోపలుండి ఈ అన్నమయ కోశాన్ని పనిచేయిస్తూ ఉంటుంది. అంటే ప్రాణం ఉంటేనే పనిచేసేది, కర్మేంద్రియాలు పనులు చేస్తూ ఉంటాయి. అంటే ఈ దేహం చేత పనులు చేసి చేయించేది ఏదనేదంటే ఈ ప్రాణమయ కోశం. దాటించి మళ్ళీ లోపల నుంచి లాగితే ఇంకో కోశం వస్తుంది, మనోమయ కోశం. ఇదేంటండి? ఇదేమిటంటే జ్ఞానేంద్రియై సహా మనోమయ కోశ. జ్ఞానేంద్రియై సహా మనః మనోమయ కోశ. ఐదు జ్ఞానేంద్రియాలు, మనస్సు, ఇవి కలిస్తే మనోమయ కోశం అన్నారు. ఐదు కర్మేంద్రియాలు, ప్రాణాలు, అదేమో ప్రాణమయ కోశం. ఐదు జ్ఞానేంద్రియాలు, మనస్సు, ఇదేమో మనోమయ కోశం. ఇక నాలుగవది విజ్ఞానమయ కోశం. దాంట్లో నుంచి బయటికి లాగే వచ్చేది విజ్ఞానమయ కోశం. జ్ఞానేంద్రియై సహా బుద్ధి విజ్ఞానమయ కోశం. దీంట్లో కూడా జ్ఞానేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు దాంట్లో దీంట్లో రెండిట్లో రెండు కోశాల్లో జ్ఞానేంద్రియాలు, బుద్ధి, ఇది కలిస్తే విజ్ఞానమయ కోశం అన్నారు. ఇప్పుడు ఈ మూడు కోశాలని సూక్ష్మ శరీరం అన్నారు. ఒక్కటిగా చెప్పాలంటే మూడింటి కలిపి సూక్ష్మ శరీరం, లింగ శరీరం. ఇక ఐదవది ఉంది ఆనందమయ కోశం. ఇదేమిటి? స్వరూపాజ్ఞాన, స్వరూపాజ్ఞానం ఆనందమయ కోశ తత్ కారణ శరీరం. అంటే తన నిజస్వరూపమైనటువంటి ఆత్మని తెలుసుకోలేకపోవటం అనేటువంటి అజ్ఞానమే ఆనందమయ కోశం. అయితే తన స్వరూపాన్ని తెలుసుకోలేకపోతే ఆనందమయ పశువులు ఎందుకన్నారండి? అజ్ఞానమయ పశువు అంటే సరిపోద్దిగా, ఆనందమయమని ఎందుకన్నారు? తన స్వరూపాన్ని తాను ఎప్పుడైతే తెలుసుకోలేకుండా ఉన్నాడో అతను ఇక్కడ ప్రియా మోద ప్రమోద అనేటువంటి ఆనందాలను పొందుతున్నాడు. కాబట్టి ప్రియామోద ప్రమోద అనేటువంటి వృత్తులతో సహా దీన్ని ఆనందమయ కోశం అని అంటారు. సరేనండి, ప్రియామోద ప్రమోద అంటే ఏమిటండి? మనం బజార్లో ఎండాకాలం కనుక వస్తే బాగా మామిడి పళ్ళన్నీ కూడా బళ్ళ మీద పేర్చెట్టు పెడతారు. దాన్ని చూసామనుకోండి, అది మనకి చాలా ఇష్టమైనటువంటిది, ఇష్టమైనటువంటి పండు, ఇష్టమైనటువంటి వస్తువు, ఇష్టమైనటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని చూడటం వల్ల, దాని గురించి వినటం వల్ల మనకు ఒక రకమైనటువంటి ఆనందం కలిగింది. ఆ ఆనందం ఏదైతే ఉందంటే వస్తువుని చూచినందువల్ల కలిగేటువంటి ఆనందం ప్రియా. మోద అంటే ఏమిటండి? ఇప్పుడు ఆ వస్తువుని మనం కనుక డబ్బు పెట్టి కొనుక్కొని తెచ్చుకున్నాం అనుకోండి, ఇంటికి ఇంకొకరు ఆనందం కలుగుద్ది. ఎందుకంటే బండి మీద చూస్తే కలిగే ఆనందం కన్నా మనం ఇంటికి తెచ్చుకుంటే వచ్చేటువంటి ఆనందం ఇంకా ఎక్కువ. ఎందుకు? ఎప్పుడో ఒకప్పుడు అది కాస్త తినేస్తాం కాబట్టి. బండి మీద కనుకుంటే తింటామని గ్యారంటీ ఏమి లేదు, కానీ దాని మీద ఆయన పోయి ఆ కాయ తీసుకున్నాం అని తింటాను ఇల్లు అడుగుకోడు. కాబట్టి మనం కనుక తెచ్చుకున్నాం అనుకో, అప్పుడు కలిగేటువంటి ఆనందం మోద అని. ఇక మూడవది ప్రమోద. ఇదేమిటి? ఆ దాన్ని కనుక చక్కగా కోసుకొని ఆ ముక్కలు కోసుకొని తింటే అప్పుడు కలిగేటువంటి ఆనందం ప్రమోద, అనుభవిస్తే కలిగేటువంటి ఆనందాన్ని ప్రమోద అన్న. ఈ ఐదు కోశాలు కూడా ఆత్మని కప్పి ఉంచినవి. ఈ ఐదు కోశాలు ఆత్మని కప్పి ఉంచినవి. ఎట్లా అండి? పొగ అగ్నిని కప్పినట్టుగా, మేఘాలు సూర్యుని కప్పినట్టుగా, పాము తాడుని కప్పినట్టుగా ఇలా కప్పి ఉంచినవి. మరి వాటిని ఎట్లా అయితే మనం ఆ కప్పి ఉంచడానికి కారణాన్ని తొలగించుకుంటామో, ఇక్కడ కూడా అట్లనే కారణాన్ని తొలగించుకుంటే మనకి ఆత్మ అనేటువంటిది అవగతమవుతుంది. కాబట్టి పంచకోశాల నుంచి, పంచకోశాలను విడబట్టి ఆత్మని తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. ఇక్కడ భగవంతుడి యొక్క విగ్రహం ఒకటి పెట్టాం, దాని ముందు తెరలు, ఐదు తెరలు పెట్టాం. ఆ భగవంతుడు మనకి ఎప్పుడు కనపడతాడు? ఒక్కొక్క తెర ఒక్కొక్క తెర తొలగిస్తే. సర్లేండి, రెండు తొలగించాం కదా, ఇంకా కనపడలేదు అని అంటే రెండు తొలగిస్తే లాభం లేదు, ఐదు తొలగిస్తేనే లోపల ఉన్నటువంటి ఆ భగవంతుడి విగ్రహం మనకు కనపడేది. అందువల్ల ఈ ఐదు కోశాలని కూడా తొలగించుకోవటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని పొందాలి, సాధన చేయాలి, అప్పుడే ఐదు కోశాలు తొలగిపోతాయి, ఆత్మ అనుభవం అవుతుంది. ఈ ఆత్మానుభూతికి దగ్గర దారి పంచకోశాల యొక్క విచారణ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి.